ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటంటే ఒక్కొక్కప్పుడు సుఖం, ఒక్కొక్కప్పుడు దుఃఖం, ఒక్కొక్కప్పుడు ధర్మానికి అభివృద్ధి, మళ్ళీ ఒక్కొక్కప్పుడు అధర్మానికి అభివృద్ధి. ఈ విధంగా ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి అటు ఇటు కదులుతూ ఉంటాయి. ధర్మం అధర్మం, సుఖం దుఃఖం, న్యాయం అన్యాయం, వీటి సంఘర్షణే సృష్టి. వీటికి గల కారణం ఏమిటి అంటే ప్రకృతికి అదొక లీల. ప్రకృతి యొక్క లక్షణమే పగలు రాత్రి. ఇలా పగలు రాత్రి ఏర్పడినట్టుగా నిమిషము, కళ, కాష్ఠ, వారాలు, పక్షాలతో కూడిన మహాకాలం నడుపుతూ ఈ కాలప్రభావంతో సుఖదుఖాలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, వీటితో సృష్టిని నడుపుతూ ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తావు అని ఒకప్పుడు త్రిమూర్తులు కూడా అమ్మని అడిగారు. ఇది నా లీల, దానికి ప్రశ్నకు సమాధానం లేదంతే. అదొక కేలి, పుట్టడం, పెరగడం, నశించటం, ఇది నా కేలి. ఈ కేలిలోంచి మీరు శాశ్వతంగా నా పాదాల చెంతకి చేరడానికి ధర్మాచరణం ఒక్కటే ముఖ్యం. ధర్మం ఎంత వీలుంటే అంత ఆచరించు. ధర్మం ఎలా తెలుస్తుంది అంటే మహాత్ములైన పెద్దల యొక్క ఆచరణ వల్ల, పురాణ కథలు శ్రద్ధతో వినడం వల్ల ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. ఒక్కొక్కప్పుడు యావజ్జీవితం పాపములు చేసిన తర్వాత ఎవరికైనా రవ్వంత పశ్చాత్తాపం కలిగితే ఈ పశ్చాత్తాపంతో ఈ పాపాలన్నీ ఒక్క క్షణకాలంలో భస్మం అయిపోతాయి. పశ్చాత్తాపం భయంకరమైన అగ్ని. అగ్నిలో పడగానే దూది కాలి బూడిదైపోతుంది. ఎంత ఘోర పాపమైనా సరే ఇంకెప్పుడూ నేను చెయ్యను, పొరపాటున ఒకప్పుడు పాపము చేశాను అని జీవి పశ్చాత్తాపడి భగవంతుణ్ణి, సద్గురువుని సమానంగా సేవిస్తే, గురువు ద్వారా భగవద్ ఆరాధన చేస్తే ఆనాటి వరకు వాడు చేసిన మహాపాపములన్నీ కూడా అగ్నిలో పడిన దూదిలా కాలిపోతాయట. పత్తిని చూశారు కదా, ఒత్తిగా వేస్తే కాలడానికి కొంచెం టైం పడుతుంది, కానీ విడిగా దూది ఏకి ఆ దూదిని ఇలా పట్టుకోండి, కింద నిప్పు తగిలించండి, చొర 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 కాలిబూడిది అయిపోతుంది. అమ్మ అనుగ్రహం వల్ల మనకున్న దౌర్భాగ్యములన్నీ తొలగిపోతాయి. అందుకే అమ్మవారికి అనేక నామాల్లో ఒక నామం ఏమిటో తెలుసా, దౌర్భాగ్యతోల వాతూల. మన దౌర్భాగ్యములు తోల అంటే దూది. సంస్కృతములో తోల అనే శబ్దమునకు దూది అని అర్థం. వాతూల అంటే పెద్ద గాలి, సుడిగాలి, ప్రభంజనం. ఒక ఆయన ఎవరో పరుపు చేయించుకుందామని బయట దూది ఎండబెట్టుకున్నాడు. దూదిని అలా ఆరబెట్టగానే పెద్ద గాలి వచ్చింది. అప్పుడు ఆ గాలికి దూదంతా ఏమైపోయింది, కొట్టుకుపోయింది, ఎగిరిపోయింది. మన దౌర్భాగ్యములని దూది పింజలను ఎగరగొట్టే సుడిగాలి అమ్మ. దౌర్భాగ్యమనే తోలమును ఎగరగొట్టే వాతోలం సుడిగాలి అని అమ్మవారికి నామం ఉన్నది లలితా సహస్రనామంలో. దౌర్భాగ్యాలంటే ఏమిటనమాట, భాగ్యము కానిది దౌర్భాగ్యం. దుర్ అనే ఒక ఉపసర్గ చేరితే వ్యతిరేక అర్థం వస్తుంది. భాగ్యములు కానివన్నీ దౌర్భాగ్యాలు. ఇంతకీ భాగ్యాలంటే ఏమిటి, పుణ్యకార్యములు చేయుట, శ్రద్ధతో గురువులను పూజించుట, దేవదర్శనము చేయుట, దేవతల ప్రసాదము స్వీకరించుట, దాన ధర్మములు చేయుట, భగవత్ కథలు శ్రద్ధతో వినుట, ఇవన్నీ భాగ్యములు. ఇవి లేకపోతే దౌర్భాగ్యాలు. అంటే ఏమిటనమాట, ఎప్పుడు పాపాలు చేయుట, పరుల డబ్బుని, పరులకు సంబంధించిన వస్తువుల్ని లాక్కోవడానికి ప్రయత్నించుట, ఇలా నిరంతరం ఈ భాగ్యాలకు వ్యతిరేకంగా నడుచుకునేవన్నీ దౌర్భాగ్యాలు. ఇవి చేయకుండా ఉండలేము మనం. అంతో ఎంతో చేయకుండా ఎలా ఉంటాం, మానవులు అన్నాక దౌర్భాగ్యాలు చేయకుండా ఉండలేము. దీనికి గల కారణం ఏమిటంటే మనకి తెలియకుండానే ఇది మంచి ఇది చెడ్డ అనే ఒక భావన ఒకటి ముద్ర పడిపోయింది. నిజానికి అది మంచో చెడ్డో వీడికి తెలియదు, కానీ పెద్దల ద్వారా రావడం వల్ల, పూర్వజన్మ పాపం వల్ల ఒక్కొక్కప్పుడు చెడ్డని మంచిగా, మంచిని చెడ్డగా అనుకుంటాం. గాంధారి చేసిన పనిదే కదా. లేకపోతే భర్త కళ్ళు లేవా, ఆ టైంలో తాను గుడ్డ కట్టేసుకుని మా ఆయనకి కళ్ళు లేవు కనుక నాకు కళ్ళు ఉండకూడదు అని కంటికి గుడ్డ కట్టుకుంటే అది పాతివృత్యం అవుతుంది. భర్తకి కళ్ళు లేనప్పుడు తన కళ్ళే ఆయన కళ్ళుగా భావింపజేసి ఆయనకి సేవ చేసుకుంటే ఉపయోగం. ఇప్పుడు ఆవిడ కూడా ఆయన పక్కనే కూర్చుని ఎక్కడ నాయన అని ఆవిడ కూడా చాకరీ చేయించుకుంటే దీని పాతివృత్యం అనరు, కానీ ఆ తెలియని అజ్ఞానపు పాతివృత్యం అది. అందువల్ల ఆవిడ అక్కడ దెబ్బతింది. గాంధారికి దౌర్భాగ్య బుద్ధి ఎందుకు వచ్చింది అంటే తెలియకుండానే మా ఆయనకి కళ్ళు లేవు కాబట్టి నాకు కళ్ళు ఉండకూడదు, మా ఆయనకి పళ్ళు లేవు కనుక నా పళ్ళు అడవెక్కుంటాను అనుకోకూడదట. భర్తకి సేవ చెయ్యాలి, భర్తకనే కదా, ఎవరికైనా ఒక అవయవం లేకపోతే మనం కన్ను తీసేసుకుంటామా? పాప ఒక ఆయన ఎవరో కాలు లేకుండా వచ్చాడు, తోటి వ్యక్తికి కాలు లేదు కనుక నాకు కాలు ఉండకూడదని మీరు కాలు తీసుకుంటావా? కాలు తీసుకోకూడదు, మన కాలు అతనికి ఉపయోగపడేలా సేవ చెయ్యాలి, అప్పుడు అది ధర్మం. ఈ అజ్ఞానం వల్ల ఏమైపోయింది గాంధారికి? కళ్ళు గుడ్డగట్టుకోవడం వల్ల క్రమక్రమంగా మంచి చెడ్డ అనేది విచక్షణ తగ్గిపోయింది. పాతివ్రత్య బలం ఒక్కటి మిగిలింది తప్ప మిగతా విశేషాలు లేవు, విచక్షణ లేదు. అందువల్లే కుంతికి కొడుకు పుట్టాడని తెలియగానే, ధర్మరాజు పుట్టాడని తెలియగానే నాకేమో గర్భం వచ్చింది, ఎప్పటికీ పిల్లలు పుట్టలేదు అని అసూయ పొంది, ఈర్ష్య పొంది పట్మని పొట్ట మీద కొట్టుకుంది, పటాపట పొట్ట కొట్టుకుంది. ఎవడన్నా తన గర్భాన్ని కొట్టుకుంటాడా? వెంటనే ఏమైపోయింది, ఆ గర్భం పగిలి కింద పడిపోయింది. దానివల్ల ఏమైంది, ఆ ఈర్ష్య వల్ల పగిలిన గర్భంలోంచి పరమ పాపాత్ములు కలిపురుష స్వభావం కలిగిన వాళ్ళు పుట్టారు. కలిపురుషుడే మొట్టమొదటి దుర్యోధనుడిగా పుట్టాడు. అందువల్ల ఎప్పుడూ కూడా ఇతరులకు సంబంధించిన ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోవాలంటే ఒక వ్యక్తిని బట్టి కాకుండా ఆ వ్యక్తి యొక్క స్థాయిని బట్టి తెలుసుకోవాలట. చాలామంది చాలా పనులు చేస్తున్నారు కనుక ఆ పనులన్నీ మనం ఆదర్శంగా తీసుకోకూడదు. ధర్మము అధర్మము మహానుభావులను బట్టి తెలుసుకోవాలి. వేదవ్యాసుడు, శంకరాచార్యుల వారు, వశిష్ఠుడు అలాంటి విశిష్టుల నుంచి ధర్మం తెలుసుకోవాలి. కానీ పనికి మాలిన వాడి నుంచి తనను తానే రక్షించుకోలేని వాడి గురించి వీడి ధర్మస్వరూపుడు అనుకుంటే ఎలాగా? వ్యాఖ్యానం రాయాలంటే వాడికి పురాణాల మీద పట్టు ఉండాలి. ఏ పట్టు లేని వాడు వచ్చి ఈ మధ్యన వాడు ఎవడో అన్నట్ట, అర్జునుడి దగ్గర కృష్ణుడు వచ్చి, అర్జున మత్స్యంతరం కొట్టు బాధ్యత నాదన్నట్ట. అసలు మత్స్యంతరం దగ్గర కృష్ణుడు అర్జునుడితో మాట్లాడా? ఎక్కడన్నా భారతంలో ఉందా అది? అర్జునుడికి కృష్ణుడికి సంబంధం ఎప్పుడొచ్చింది? ద్రౌపదీదేవిని తీసుకెళ్ళాక కృష్ణుడు వచ్చి అర్జునుడితో మాట్లాడాడు. అప్పటిదాకా అర్జునుడికి ఏమీ తెలియదు, మానసికమైన భక్తి తప్ప ఒక్కనాడు కూడా కృష్ణుడితో మాట్లాడలేదు. కింద నీళ్లు అన్నీ నేనే స్తంభింపజేసి నిన్ను మత్స్యంతరం కొట్టిస్తానని చెప్పాడు. వీడికి ఎవడో వచ్చి చెవిలో చెప్పాడు. మరి ఇలాంటి లేనిపోని వ్రాస్తే ఏమవుతుందన్నమాట, ధర్మం అధర్మం అయిపోతుంది. అక్కడున్న పురాణం వేరు, సొంత పెత్తనంతో మనం చెప్పేది వేరు. అలాగే ఉదాహరణకి భాగవతంలో చతుర్థ స్కంధంలో మారుద అనుంది దేవీ భాగవతంలో, అంటే ఏడవద్దు అని. దానికి ఎవడం అన్నట్ట, చంపొద్దని అర్థం రాశాట. ఆ రాసిన వాడికి బుర్ర లేకపోతే చదివేవాడికి మన కొద్దిగా బుర్ర ఉండాలి. రుద అనే శబ్దమునకు ఏడ్చు, రుద అంటే ఏడుపు అని అర్థం. మారుద అంటే ఏడవద్దు. నేను ఒకటికి రెండు సార్లు ఈ పాఠాంతరాలు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాను, ఎక్కడన్నా దీనికి సంబంధించి ఎక్కడన్నా ఉన్నాయేమో అని. రోదనం అంటే ఏడవడం అనండి. బాలానం రోదనం బలం అంటే బాలుడికి అక్కడ చావడం బలమా? రోదనం అంటే ఏడుపు. రుద అనే ధాతువులోంచి రోదనం వచ్చింది. అవునా? అంటే ఏమిటనమాట, రాసేవాడికి ఆ తాత్పర్యం రాసేవాడికి దాని మీద బుర్ర లేదని అర్థం. అలాగే ఓ చోట దేవీ భాగవతంలో అమ్మవారు మద్యం తాగిందని రాశాడు ఒక ఆయన తాత్పర్యంలో. దేవీ భాగవతం అనువాదంలో ప్రసిద్ధికి ఎక్కిన పండితుడు ఒకడు అమ్మవారు మద్యం తాగిందట. అక్కడ మధు అనే శబ్దమునకు, ఇక్కడ మద్యం కాదు, మధు అనే శబ్దమునకు మద్యము తేనె రెండు అర్థాలు ఉంటాయి. అమ్మవారు మనకు మళ్ళీ కళ్ళు తాగిందే, అక్కడ మధు అంటే ఒక అపూర్వమైన ద్రాక్షాసవం పుష్పాసవం అని తర్వాత మళ్ళీ చెప్పాడు. అక్కడ ఆయనకి తాగుడు అలవాటు కాబట్టి మన అలవాటు అమ్మకి గంటేస్తే వదిలిపోతుంది అనుకున్నాడండి. ఇంకా అక్కడ నుంచి మనం కూడా తాగేయచ్చు, అమ్మవారే తాగింది కనుక నేను తాగుతానంటే ఇంకా అక్కడ ఇబ్బంది ఉండదు కదా. అలాగా సంప్రదాయము తెలియకుండా అర్థములు రాసేవాళ్ళ వల్ల మనకు అధర్మం ధర్మంలాగా, ధర్మం అధర్మంలో వస్తుంది. అక్కడ మాత్రం ఏం చెప్పారన్నమాట, ధర్మాధర్మములు బాగా సూక్ష్మమైనవి, ఆ సూక్ష్మములు తెలుసుకుని జీవి సాధ్యమైనంత వరకు ఏది ధర్మమో ఏ అధర్మమో తెలుసుకుని అప్పుడు ఆచరణ చెయ్యాలి. ఎంత గింజుకున్నా ఆచరించలేం. అలా ఆచరించలేకపోతే చివరికి ఏం చేయాలట, పశ్చాత్తాపమే దానికి తగిన మందు. ఒకసారి జీవి అయ్యో నా యావజ్జీవితము మహాపాపాలు చేశాను, మంచి పని చెయ్యలేకపోయాను, ఈరోజు నుంచి ఇంకా పాపాల జోలికి వెళ్ళను, నన్ను క్షమించు భగవతీ అని శరణాగతి పొందగానే అప్పటి వరకు వాడు చేసిన సమస్త పాపాలు భస్మైపోతాయి. అందుకే పశ్చాత్తాపమునకు మించిన మహాప్రాయశ్చిత్తం ధర్మం ఈ సృష్టిలో లేదు. కాబట్టి మనం బెంగ పెట్టుకోకర్లా, అటువంటి వాళ్ళ కథలే భాగవతం అంటే. ఎన్నో పాపాలు చేసి చివరిలో అమ్మవారి పాదాలు పట్టుకుని తరించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏ పాపాలు చేయకుండా చిన్నప్పటి నుంచి పుణ్యాలు చేసిన వాళ్ళకి మధ్యలో మేము బోలెడు పుణ్యాలు చేసాం అయినా మాకు కష్టాలు వస్తున్నాయి అని కొంచెం నాస్తికవాదం వచ్చే లక్షణం ఉందిటండోయి. కానీ పాపాత్మడికి అలా ఉండదు. చివరి రోజులు వచ్చేసరికి నేను ఒకప్పుడు ఎన్నో పాపాలు చేశానని పశ్చాత్తాపం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఈ బాధ ఎటువంటిదో తెలిసినా భయంకర అగ్నేట. ఆ అగ్నికి మన పాపములన్నీ నాశనం అవుతాయి. అవే లేకపోతే ఈ సృష్టిలో ఎవరైనా ఎవరైనా కాపాడగలరటండి? మహిషాసురుడు చచ్చిపోయి అమ్మలో కలిశాడు. మహిషాసురుణ్ణే తనలో కలుపుకున్నది, అమ్మవారు శుంభని శుంభుల్ని తనలో కలుపుకున్నది అని వ్యాసుల వారు చెప్పగానే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది. ఎవడా మహిషాసురుడు? అమ్మతో యుద్ధం చేసి అమ్మలో ఎలా కలిసిపోయాడు? ఈ కథ అంతా నేను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. బ్రూహిత చరితం స్వామిన్ శ్రోతుం కౌతూహలం మమ, మహాదేవి ప్రభావం వై శ్రోతుం కో నాభివాంఛతి. వేదవ్యాస మహర్షి, నీవిప్పుడే ఒక మాట అన్నావు. ఏమిటది? మహిషుడని ఒక రాక్షసుడు, పరమ క్రూరుడు, దుష్టుడు అన్నావు. వాడు అమ్మతో యుద్ధం చేసి అమ్మ చేతిలో మరణించి అమ్మలో కలిసిపోయాడన్నావు. యుద్ధం చేసి ద్వేషముతో వైరముతో అమ్మలో కలిసిపోయిన ఆ దుష్టభక్తుడెవడు? వైరభక్తుడెవడు? అమ్మవారి చరిత్ర వినే కొద్దీ ఇంకా 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 వినాలనిపిస్తున్నది. ఇంత విన్నాను ఇక చాలు అనిపించదు. అమృతం కూడా ఎక్కువ తాగితే విరక్తి కలుగుతుందిట. అబ్బా వద్దురా బాబు అనిపిస్తుంది. ధిక్ సుధా అన్నాడు. అంటే అర్థం ఏంటి? అమృతం దండగా. అమృతం కూడా ఎంత రుచిగా ఉన్నా ఒక గ్లాసు తాగుతాం, రెండు గ్లాసులు తాగుతాం, దేవతలు అయితే ఐదారు కొండలు తాగుతారు. ఆ తర్వాత కొండలతో తాగలేక నీ మొహం మండ అంటారు అమృతాన్ని కూడా అంట. అమృతము కూడా విసిగిస్తుంది అన్నమాట ఎక్కువ తాగితే. అసలు ఎక్కువైతే ఏదైనా అంతే. ఏదో 2 గంటల ప్రాణం చెబితే ఉంటారు కానీ కూర్చోబెట్టి 6 ఇంటి దగ్గర నుంచి 10 ఇంటి దాకా కదలకుండా చెప్పారంటే ఇహ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడం మొదలెడతారు. చివరిలో 5 నిమిషాలు ఉందనగానే లేవడం మొదలెడతారు కొంతమంది. ఎందుకైనా మంచిది ఫ్రంట్ రోలో ముందెళ్ళిపోయి పులిహారు తినేద్దామని. కాబట్టి ఈ సృష్టి యొక్క రహస్యం అది. ఎక్కువైతే ఇక దానంత విసుగు మరొకటి ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఎక్కువైతే ఏదైనా అరుచి కలుగుతుంది, చికాకు కలిగిస్తుంది. కానీ ఒక్క అమ్మవారి చరిత్ర ఎంతసేపు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అది వినే కొద్దీ తృప్తి తీరదట. నాకు రోజంతా నువ్వు దేవీ భాగవతం చెప్పినా వినాలనిపిస్తోంది అని జనమేజయుడు కాబట్టి అన్నాడు. అందువల్ల ఎవరైనా అమ్మ చరిత్ర ఇంకా 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 వినాలనుకుంటారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు నాకు అమ్మ చరిత్ర. ఈ చరాచర జగత్తంతా ఆ ప్రకృతి మాత నుంచి ఆవిర్భవించింది. అటువంటి ప్రకృతి మాత చరిత్ర చెవుల పండుగగా వింటానగానే అయితే చెబుతున్నా విను. పూర్వం ఈ భూమండలంలో మహిషుడు అని ఒక దానవుడు పుట్టాడు. వాడు మేరుపర్వతం మీదకి వెళ్ళాడు. మేరుపర్వతం అంటే ఇప్పుడు మనం కేదారం అంటున్నామే ఆ ప్రాంతం అంతా మేరుపర్వతం. ఆ సుమేరు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ కిరణములు కేదారంలో పడగానే కేదార ప్రాంతం బంగారపు రంగులో మెలమెల మెరిసిపోతుంది. అందుకే దానికి బంగారు కొండ అని పేరు. మీరు ఎప్పుడన్నా ఒక్కసారి సూర్యోదయ సమయంలో అరుణ కిరణములు సూర్యుడివి దాని మీద పడుతున్నప్పుడు, ఎక్కడా కేదారం యొక్క శిఖరం మీద పడుతున్నప్పుడు చూడండి, అప్పుడు ఆ కేదారంలో ఆ మంచు కొండ కాస్త బంగారపు రంగులోకి వస్తుంది, హేమవర్ణంలోకి వస్తుంది. అందుకే దానికి హేమగిరి అని పేరు, సువర్ణగిరి, బంగారు కొండ అని పేరు. అటువంటి గత్వా హేమగిరౌ చోగ్రం దేవ విస్మయకారకం. మేరుపర్వతం దగ్గరికి వెళ్ళాడు. కొండ శిఖరం చివరికి ఎక్కాడు. అక్కడ 10,000 సంవత్సరములు బ్రహ్మ కోసం మహాతపస్సు చేశాడు, భయంకరమైన తపస్సు చేశాడు. వాడి తపస్సు వల్ల వాడి శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు లేచాయి. ఈ అగ్నిజ్వాలలు సమస్త లోకాలని కాల్చి బూడిద చేయటం మొదలుపెట్టాయి. ఎవడన్నా బాగా తపస్సు చేస్తే వాడి నెత్తి మీంచి అగ్ని లేస్తుంది. ఈ అగ్ని వెళ్ళి ఎవడి కోసం తపస్సు చేస్తున్నాడో వాడి కాళ్ళు కాలుస్తుంది. అప్పుడు ఆ దేవత దిగొస్తాడు. దానికి తపస్సు అని పేరు. తపము అంటే వేడి. ఈ అగ్నిజ్వాలలు వెళ్ళి బ్రహ్మ కాళ్ళు కాల్చాయి. దాంతో బ్రహ్మ ఆశ్చర్యపోయి, ఓరి మహిష, ఏమిరా నీ తపస్సు అనుకుని టక్కన హంస మీద ఎక్కి భూలోకానికి వచ్చేశాడు. మేరుపర్వతం దగ్గరకు వచ్చాడు. ఏం వరం కావాలో కోరుకొని తపస్సుకు మెచ్చుకున్నానన్నాడు ఆయన. నీలాంటి తపస్సు చేసిన వాళ్ళు అరుదుగా ఉంటారు. ఏ హిరణ్యకశిపుడు లాంటి వాడు ఇలాంటి తపస్సు చేస్తాడు. నీవు అసాధారణ తపస్సు చేసావు. నీ తపస్సు బ్రహ్మనైన నన్నీ ఆనందపరిచింది, ఆశ్చర్యపరిచింది. అందుకే తక్షణం ఇక్కడికి వచ్చి నీకు వరాలు ఇవ్వాలనుకున్నాను. కోరుకో. వరం వరయ ధర్మాత్మన్ దదామి తవ వాంఛితం. నీవు ఏం కోరుకున్నా ఇస్తాను, నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆయన. అప్పుడు మహిషాసురుడు, అమరత్వం దేవదేవ వాంఛామి ద్రుహిణ ప్రభో, యథా మృత్యుమయం న స్యాత్ తథా కురు పితామహ. బ్రహ్మదేవ, నా తపస్సు అంత గొప్పదని నువ్వే మెచ్చుకున్నావు, కాబట్టి నేను అడిగిన వరం ఇవ్వాలి. నాకు చావు లేని వరం కావాలి. అమరత్వము అంటే మరణము లేని బ్రతుకు, ఎప్పటికీ చావు లేని బ్రతుకు కావాలి నాకు. కొండలు గుట్టలు నశించిపోయినా, లోకమంతా ప్రళయంలో కలిసిపోయినా, నేను మాత్రం చెక్కు చెదరకుండా ఉండాలి. అలాంటి వరం ప్రసాదించు. నా తపస్సు నిజంగా నిన్ను ఆశ్చర్యపరిస్తే, ఆనందపరిస్తే ఈ వరం నాకు, నాకు మృత్యు భయం ఉండకూడదు. నాకు చావు అంటే చచ్చే చావు, అదంటే అసహ్యం అన్నాడు. అప్పుడు బ్రహ్మనవి, తపస్సు నీది గొప్పదే, అంత మాత్రం చేత మృత్యువు లేని జీవితం ఎవ్వరికీ నేను ఇవ్వడం కుదరదు. ఈ వరం మటుకి త్రిమూర్తులను ఇవ్వకూడదని ఒకప్పుడు బిల్ పాస్ చేశాం, డిసైడ్ చేశాం, అందువల్ల ఇది ఇవ్వం. ఉత్పన్నస్య ధ్రువం మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ సర్వథా మరణోత్పత్తి సర్వేషాం ప్రాణినాం కిల. పుట్టాడంటే వాడికి చావు తప్పదు, చచ్చాడంటే మళ్ళీ పుట్టక తప్పదు. ఈ పుట్టడం పెరగడం మళ్ళీ వేరే లోకానికి వెళ్ళడం మళ్ళీ భూమి మీద పుట్టడం, ఇది ఒక చక్రం. దీనికి జనన మరణ సంసార చక్రం అని పేరు. ఎప్పటికీ ఈ మరణోత్పత్తి అనే చక్రం ఎడతెగకుండా ఉంటుందిట. అంత తేలిక ముక్తి ఎవరికీ రాదు. ఇక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఎన్నో జన్మలు ఎత్తెత్తి ఇప్పుడు మానవ జన్మ ఎత్తారు. ఈ మానవ జన్మలో మంచి పనులు చేశారా, మళ్ళీ ఇంకా ఎంతకంటే ఉత్తమ జన్మ వస్తుంది. అలా ఉత్తమ కార్యాలు చేయగా చేయగా ఎప్పటికో జగన్మాత దగ్గరకో పరమాత్మ దగ్గరకో పెడతాం, లేదా మళ్ళీ పుడతాం మళ్ళీ చేస్తాం. ఇప్పుడు మానవ జన్మ వచ్చింది, ఈ జన్మలో సక్రమంగా ఉండకుండా రోజు మహాపాపములు చేస్తే వచ్చే జన్మ నీచే జన్మ వస్తుంది. ఏ జన్మ వస్తుందో ఎవరికి తెలియదు, వాడి కర్మని బట్టే వస్తాయి జన్మలు. ఈ ఉత్పత్తి జననము తప్పదు ఎవరికైనా, నాశనమైతే పుట్టక తప్పదు. కాబట్టి నీకు మరణము లేని వరం మాత్రం కరుణించడం కుదరదు, ఇంకేదన్నా కోరుకో అన్నాడు ఆయన. అప్పుడు మహిషాసురుడు ఆలోచించాడు, నాకు నా దేవతల వల్ల కానీ, మానుషాత్ మనుష్యుల వల్ల కానీ, దైత్యాత్ మా సాటి రాక్షసుల వల్ల కానీ మరణం మే పితామహ, మరణం ఉండకూడదు నా అని ప్రారంభంలో చెప్పాడు కాబట్టి నా మరణం మే పితామహ. నాకు దేవ దానవ దైత్యాదులు మానవులు మొదలైన వాళ్ళు ఎవరి వల్ల చావుండకూడదు. ఇదే కాదు, ఇక ఒక్క లిస్టు చదివాడు వరసగా, వీళ్ళెవరి వల్ల చావుండకూడదు. ఎవరెవరు వాళ్ళు? సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచార నాసుర విద్యాధర గంధర్వాది జాతులలో ఎవరి వల్ల నాకు మృత్యు ఉండకూడదు. ఇలా ప్రపంచంలో ఎన్ని జాతులున్నాయి అన్నీ చెప్పాడు వాడు. 84 లక్షల జీవరాశులు, సమస్త లోకాల్లో ఉన్న పురుషులు ఎవరి చేతిలో చావకూడదు. ఇంకెలాగో మగవాళ్ళ చేతిలో చావు ఉండకూడదన్నాను కాబట్టి ఏదో ఒకళ్ళ చేతిలో చావు ఉండాలి కనుక స్త్రీ చేతిలో మాత్రమే నాకు మరణం ఉండాలి. తస్మాన్నే మరణం నూనం కామిన్యాకురు పద్మజ, నాకు స్త్రీ చేతిలో మాత్రమే మరణం ఉండేటట్టు అనుగ్రహించు. ఆ స్త్రీ కూడా ఎవరి నుంచి పుట్టకూడదు, తనయంత తాను ఆవిర్భవించాలి. ఏ వ్యక్తి శరీరము నుంచి రాకూడదు, ఎవరికీ భార్య అయ్యి ఉండకూడదు. హఠాత్తుగా తన ఎంత తాను ఆవిర్భవించిన స్త్రీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ నాకు చావుండకూడదు. తనంత తాను ఆవిర్భవించినా స్త్రీ ఎప్పటికీ అబల, పెద్దగా బలం ఉండదు. బలము లేనివాణ్ణి అబలుడు అంటాం మగవాణ్ణి, స్త్రీని అబల, పెద్దగా బలం లేనిది. ఏదో సంసారంలో ఉండే పనులు చేసుకోవడానికి తప్ప పెద్దగా శత్రువుల్ని చంపేటటువంటి దేహబలం ఉండదు. కాబట్టి అబల చేతిలో నాకు ఎలాగో మరణం ఉండదు కనుక ఆడవాళ్ళ విషయంలో నాకేమీ భయం లేదు. ఎప్పటికైనా మృత్యువు నాకు స్త్రీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో ఉండకూడదు అనగానే బ్రహ్మదేవుడు, తథాస్తు, నీవు కోరుకున్నట్టే పురుషుల చేతుల్లో నీకు చావు ఉండదు. నువ్వు బుద్ధిగా ఉంటే అంత తేలికగా నిన్నెవరూ చంపరు. నీవు నేనిచ్చిన వరములను దుర్వినియోగం చేస్తే, చెయ్యకూడని పనులు చేస్తే, మహాత్ములకు అపచారం చేస్తే అప్పుడు నేనిచ్చే వరాలు నిన్ను రక్షించవు. నిన్ను చంపడానికి ఒక స్త్రీ దిగొస్తుంది, ఆ స్త్రీ చేతిలో నీకు చావు తప్పదు. నార్యాస్తే మరణం ధ్రువం, నార్యా స్త్రీ యొక్క చేతిలో తే నీకు మరణం మృత్యువు ధ్రువం తప్పదు. నీకు ఎప్పటికైనా స్త్రీల వల్లే మరణం, ఇంకెవరి వల్ల ఉండదు. ఇలా అని బ్రహ్మదేవుడు అదృశ్యుడైపోయాడు. వీడు కూడా, అమ్మయ్య నేను మహాతపస్సు చేశాను, ఈ తపస్సు వల్ల నాకు మృత్యువు లేకుండా పోయింది అనుకున్నాడు. ఆడవాళ్ళు ఏం చేస్తారులేని వాడికి చులకనమాట. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, స్త్రీలని వంటింట్లోనే ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారులే, టీ కాఫీలే పెడతారని ఎవడన్నా చులకనగా చూస్తే, తమతో పాటు పురాణాలకు వచ్చేటప్పుడు వాళ్ళని వదిలేసి వాడు ఒక్కడే బైక్ మీద వస్తే, అటువంటి వాళ్ళు మహిషాసురుల్లా దెబ్బతింటారు. కాబట్టి స్త్రీలను ఎప్పుడూ గౌరవించాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రావడం ఎప్పుడూ మంచిది. ఒకవేళ కలిసి రావడం కుదరకపోయినా కనీసం వెళ్ళేటప్పుడైనా కలిసి వెళ్ళాలి. అలాగే ఏదన్నా ప్రసాదం బయట ఇస్తున్నప్పుడు ఎవడ ప్రసాదం, వాడు భార్య ప్రసాదం కూడా తానే గొంతుకు తినేయకుండా తన ప్రసాదం కూడా ఆవిడ నోట్లో పెట్టాలి. మీరంతా ఉత్తములు కనుక మీ ప్రసాదాలు కూడా ఆవిడకే పెడుతుంటారు. ఇక్కడ ఉన్నవాడు చాలా మంచివాళ్ళు అండి, చాలా మంచివాడు, ఎంతో కొంత మంచివాడు. చాలామందిని చూశాను కదా వచ్చేటప్పుడే, గురువుగారు చెప్పారు కాఫీ నువ్వే తాగి, నువ్వు కాఫీ తాగితే నేను తాగినట్టే, ఆవిడ తాగితే ఈయన తాగినట్టేట. అలాంటి పుణ్యాత్ములు ఇక్కడికి వస్తున్నారు. మొత్తం మీద స్త్రీలను గౌరవించాలి. గౌరవించకుండా వాళ్ళని చులకనగా చూస్తే జగన్మాతే స్త్రీ రూపంలో విహరిస్తుంది కనుక ఈ చులకనతనం వల్ల వీడు ఎప్పటికైనా దెబ్బతింటాడు. ఈ కథ వ్యాసుడు చెప్పగానే మహారాజు గారు జనమేజయుడు మళ్ళీ ఓ ప్రశ్న వేశాడు. ఎవడో మహిషాసురుడు ఒకడు వచ్చాడని, వాడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరాలు పొందాడని చెప్పావు, ఇంతకీ మహిషాసురుడు ఎవడ కొడుకు, వాడలా పుట్టాడు, వీడి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? మహిష కశ్య పుత్రోసౌ కథంజాతో మహాబలి, ఎవరి కొడుకు ఈ మహిషాసురుడు, వాడి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఇంత బలవంతుడు ఎలా అయ్యాడు, అసలు వాడి దున్నపోతు రూపం ఎందుకు ఎత్తాడు, ఇన్ని రకాల జీవులు ఉండగా ఈ రాక్షసుడు స్పెషల్గా దున్నపోతుగా పుట్టాడంటే ఏదో కారణం ఉంటుంది. కథంచ మహిషం రూపం ప్రాప్తంతేన మహాత్మన. ఇప్పుడు రాక్షసులందరికీ ఈ రూపాలు ఉండవు కదా, ఒక్కొక్కడు గాడిద రూపంలో పుడతాడు రాక్షసుల్లో, ఒక్కొక్కడు దున్నపోతు రూపంలో పుడతాడు, అప్పుడప్పుడు కొంతమంది ఏనుగు రూపంలో పుడతారు. ఏనుగు రూపంలో పుట్టినాడు గజాసురుడు, మహిష రూపంలో పుట్టి మహిషాసురుడు అయ్యాడు. గార్ధభాసురుడు ఒకడున్నాడు ధేనుకుడు అనే పేరుతో భాగవతంలో. ఇలా అప్పుడప్పుడు వీళ్ళు జంతువుల రూపంలో ఎందుకు పుడతారు అని నాకు అనుమానం. అసలు వీడేమిటి, వీడి కథ ఏమిటి అని అడిగితే అయితే చెబుతున్నా విను, పూర్వం ధనువు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ధనువు యొక్క కొడుకులు గనక దానవులు అన్నారు వాడి పిల్లల్ని. దానవులు అంటే ధనువు యొక్క పిల్లలు, దైత్యులు అంటే దితి యొక్క కుమారులు. ఇలా వాళ్ళ వాళ్ళ యొక్క తల్లులు లేక తండ్రి మీద వాళ్ళ పేర్లు వచ్చేలాగా, అదితి కొడుకులు ఆదిత్యులు, దితి కొడుకులు దైత్యులు, కద్రువు కొడుకులు కద్రూజులు లేక కాద్రవేయులు, వినత కొడుకు వైనతేయుడు, సురసు కొడుకు సారసుడు. తల్లి లేక తండ్రిని బట్టి ఆ వంశాలకు పేర్లు వచ్చాయట. అలాగే మనకి మానవులను ఎందుకు పేరు వచ్చిందంటే, మానవి అని కశ్యప ప్రజాపతికి ఒక భార్య ఉంది, ఆ మానవి యొక్క సంతానం కనుక మనం మానవులు, మనందరం కూడా కశ్యపుడి యొక్క సంతానమే. అందుకే మనము రాక్షసులు అన్నదమ్ములు. మన వాళ్ళు అప్పుడప్పుడు రాక్షస లక్షణాలు ఎందుకంటే వాళ్ళ పిన్నిగా మన పిన్నిగారి యొక్క సంతానం వాళ్ళు అనమాట. పిన్ని పిన్ని మీ రాక్షసుల యొక్క బుద్ధులు మాకు కాస్త కావాలి అని మన వాళ్ళు అప్పుడప్పుడు ఈ దితి కొడుకులు దైత్యులు, ధనువు యొక్క సంతానం దానవుల యొక్క బుద్ధులు బుచ్చుకు పుట్టి పక్క వాళ్ళని చంపుతూ ఉంటారు, అప్పుడప్పుడు గురువుగారిని ప్రాణం తీస్తూ ఉంటారు. ఈ ధనువుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకటి పేరు రంభుడు, రెండో వాడి పేరు కరంభుడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు, కవల పిల్లలు, అచ్చం ఒకే రకంగా ఉండేవారట. ఇద్దరిలో ఒకడు చూస్తే రెండో వాడిని చూస్తే అనుమానం వచ్చేది, ఇందులో ఎవడన్నా ఎవడ తమ్ముడు, ఎందుకంటే కవల పిల్లలు కదా, ఇంచుమించుగా సెకండ్స్ తేడాలో పుట్టారు. ముక్కు కన్ను కాలు కీలు అన్నీ ఒకే రకంగా ఉండేవన్నమాట. అంత అచ్చుగుద్దినట్టుగా ఉండేవారు ఇద్దరు కూడా. ఈ ఇద్దరు తండ్రికి నమస్కరించి, నాన్న మా కర్తవ్యం ఏమిటి అన్నారు. ఒరే నాయన, మనం రాక్షసులం, మనకు ఒక ముద్ర వేశారు దేవతలు, మనమేమో వ్యసనాలతో ఉంటాం, ఈ వ్యసనాలు వాళ్ళకి కెట్టవు, అందువల్ల మన జాతిని ఎప్పటికప్పుడు దేవతలు నాశనం చేస్తున్నారు. మీరు కూడా నా కొడుకులు గనక మీకు దుర్బుద్ధులు వస్తాయి, ఈ దుర్బుద్ధుల వల్ల దేవతల మీదకి దండయాత్రకు వెళతారు, వెళ్ళారంటే దేవతల చేతిలో మరణం పొందుతారు. మరణం లేనటువంటి జీవితం మనకు కావాలి. మీ ఇద్దరు చావు లేకుండా వరం పొందడం కొంచెం కష్టం, కానీ నా కోసం ఒక పని చెయ్యండి, మీరిద్దరూ హిమాలయ పర్వతాలకు వెళ్ళి బ్రహ్మ కోసం కఠోర తపస్సు చెయ్యండి. తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు మీరు ప్రపంచాన్ని జయించేవాడు, చావు లేనివాడు కొడుకు కావాలని అడగండి. మీ ఇద్దరిలో ఎవరికైనా ఒక్కడికి పుట్టినా చాలు అలాంటి కొడుకు, ఆ కొడుకుతో సమస్త లోకాలని నేను జయించి కీర్తి పొందుతాను. ప్రపంచాన్ని నాశనం చేసేవాడు, నాశనం లేనివాడు అయిన కుమారుడు ఒకడు మీ వల్ల నాకు కావాలి, అలాంటి మనవణ్ణి నాకు ఇవ్వండి అన్నాడు ఆయన. అలాగే నాన్నగారు అని వీళ్ళిద్దరూ హిమాలయాలకు వెళ్ళారు. అందులో రంభుడు ఏం చేశాడు, చెట్టు మీద ఎక్కి కూర్చొని తపస్సు చేశాడు. అక్కడ దగ్గరలో పెద్ద మర్రి చెట్టు ఉంటే చెట్టు ఎక్కి కూర్చొని తపస్సు చేశాడు. ఇక కరంభుడు ఏం చేశాట, కరంభస్తు జలే మగ్నః చకార పరమంతపః. కేదారం దగ్గర గంగా నది మందాకిని అని ప్రవహిస్తూ ఉంటుంది. ఎడతెరపి లేకుండా మందాకిని నది దబ 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 దొల్లుకుంటున్నటువంటి కెరటాలతో ఉంటుంది. చల్లని నీటితో కూడిన ఆ ప్రాంతం, ఆ కేదారంలో మందాకిని నదిలో దిగి పేకలోతు నీటిలో నిలబడి తపస్సు చేశాడు కరంభుడు. తమ్ముడు గారు నీళ్లలో, అన్నగారు చెట్టు మీద కూర్చున్నట్ట. అన్నగారు కూర్చున్నది రసాల వటం అన్నారు. అది అంటే ఏమిటనమాట, నిజానికి వటవృక్షం అంటే మర్రి చెట్టు, రసాల వటము అంటే ఇటు మర్రి ఇటు మామిడి రెండు కలిసి ఉన్నటువంటి చెట్టు. అప్పుడప్పుడు అరుదుగా మర్రి చెట్టు రావి చెట్టు కలిసిపోతాయి, లేక మర్రి చెట్టులో ఓ రావి చెట్టు, రావి చెట్టులో మామిడి చెట్టు, మామిడి చెట్టులో ఇంకేదో ఇప్ప చెట్టు, ఇలా కలిసిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన వాళ్ళు చూస్తుంటారు కదా, వేప చెట్టును రావి చెట్టు కలిపేస్తూ ఉంటారు. అలాగే హిమాలయాల్లో ఒక తీయ మామిడి చెట్టు మర్రి చెట్టు కలిసిపోయి తయారయ్యాయిట. ఆ చెట్టు కొమ్మల మీద కూర్చుని రంభుడు తపస్సు చేశాడు. నీళ్లల్లో కంఠం వరకు నిలబడి కరంభుడు తపస్సు చేశాడు. అన్నగారేమో చెట్టు చుట్టూతో 5 అగ్నిహోత్రాలు పెట్టుకున్నాడు. పంచాగ్నిహోత్రాలు అంటారు వాటిని. అగ్నిహోత్రుణ్ణి 5 కుండములలో పెట్టి వెలిగించుకుని అగ్ని మధ్యలో ఆయన తపస్సు చేశాడు. చల్లని మంచు ముద్దల్లో ఈయన తపస్సు చేశాడు. ఈ తపస్సు ఇంద్రుడికి తెలిసింది. ఈ రాక్షసులిద్దరూ క్రూరులు, పైగా వాళ్ళ నాన్నగారు సకల లోకాలను నాశనం చేసే కొడుకు కోసం తపస్సు చేయమన్నాడు. వీళ్ళు తపస్సు అందుకు మొదలుపెట్టారు. ఈ తపస్సు వెనక అతను దుర్బుద్ధి ఉంది. ఈ దుర్బుద్ధితో వీళ్ళు చేసిన తపస్సు ఫలించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే లోకనాశనం కలిగించే కొడుకుని వీళ్ళు కోరతారు. అప్పుడు బ్రహ్మ వరం ఇస్తాడు, పుట్టేవాడు దుర్మార్గుడు పుడతాడు, బలవంతుడు అవుతాడు, వాడి వల్ల మా దేవతలకు మళ్ళీ ముప్పు వస్తుంది. ఎప్పుడో వచ్చే ముప్పుని ఇప్పుడే తప్పించుకుంటే మంచిది అనిపించింది ఇంద్రుడికి. ఈ ఇద్దరిని చంపడం కోసం ప్రణాళిక వేసుకుని ముందుగా ఏం చేశాడు, ఒకేసారి ఇద్దరిని చంపడం ప్రమాదం గనక నీళ్లల్లో తపస్సు చేసుకుంటున్న కరంభుడు ఉన్న చోటకు వచ్చాట. మందాకిని నదిలో దిగాడు. భయంకరమైన మొసలి రూపం ధరించాడు. గత్వా పంచనదే తత్ర గ్రాహ రూపం చకారక వాసవస్తు కరంభం తం తదా జగ్రాహ పాదయోహో. ఇంద్రుడు పెద్ద మొసలి, గ్రాహము అంటే మొసలి. మొసల్లో కూడా చిన్న మొసలిని అయితే గ్రాహం అనం, చిన్న మొసలి అయితే మకరము అంటాం. పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయి చూసారా, అవసరమైతే ఏనుగులు కూడా మింగేస్తాయి, అటువంటి వాటినే గ్రాహం అంటారు. పెద్ద మొసలిగా మారిపోయాడు. ఇలా జలగ్రహం అయిపోయి నీళ్ళల్లో ఈదుకుంటూ వచ్చి కంఠం వరకు మందాకిని నదిలో నిలబడి ఓం బ్రహ్మదేవాయ నమః అని తపస్సు చేస్తున్న కరంభుడి దగ్గరకు వచ్చాడు. తక్కన కాళ్ళు పట్టుకుని పూర్తిగా మింగేశాడు వాణ్ణి. కర్ర 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 నవిలాడు. అప్పుడప్పుడు ఉత్తర భారత్ వెళ్ళినప్పుడు అక్కడ అవేవో కీర దోసని ఇస్తారు, పచ్చి దోసకాయలు. అవి కర్ర కర్ర నవ్వులుతుంటే బలే శబ్దం వస్తాయి. మన వాళ్ళు అలా నవ్వులుతూ ఉంటే నాకు మళ్ళీ ఆవుల్ని గేదెల్ని చూసిన ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాగా కరకర కీరగా దోసకాయ నవిలినట్టుగా దోసకాయ నవిలినట్టుగా నవిలు పారేసేటి మొత్తం ఈ రాక్షసండి కరంభుణ్ణి. ఈ విధంగా సోదరుడు చచ్చిపోయాడు. వెంటనే ఇంద్రుడు, ఒరే నీ సంగతి తర్వాత చూస్తాను, ప్రస్తుతానికి ఒక్కడే చంపాను, ఇద్దరిని ఒకేసారి చంపితే నాకు కూడా ప్రమాదం, తపస్సు చేసుకుంటున్న వాళ్ళని ఒకేసారి చంపకూడదట, చంపితే ఆ పాపం ఈయనకి చుట్టుకుంటుంది, అందుకని ప్రస్తుతానికి వీడిని చంపాను, నీ సంగతి నెక్స్ట్ టైం చూస్తాను అని ఒకసారి చెయ్యాలా ఊపి ఇంద్రుడు అదృశ్యమైపోయాడు. నా సోదరుడు తపస్సు చేసుకుంటూ ఉంటే గ్రాహ రూపం ధరించి ఈ ఇంద్రుడు సంహరించాడు. ఇంద్రుడు పరమ దుర్మార్గుడు, తపస్సు చేసుకునే వాళ్ళని కూడా చంపేస్తున్నాడు. ఈ దుష్టుడు ఈ పని చేస్తే వాడిని ఏం చేసే ఓపిక నాకు లేదు, పైగా భవిష్యత్తులో నన్ను చంపుతాడు, ఇంకెందుకు నేను బతకడం, తమ్ముడు చచ్చిపోయాక అన్నయ్య గారు బతికుండా ఏం చేస్తాడు అని రంభుడు పరమ బాధపడిపోయి కింద 5 అగ్నిహోత్రాలు పెట్టుకున్నాడని చెప్పాను కదా, చెట్టు మించి కిందకి దిగి అగ్నిహోత్రం దగ్గరకు వచ్చి ఓ చేత్తో తల పట్టుకుని ఓ చేత్తో కట్టి పట్టుకుని ఈ తల నరుక్కుని అగ్నిలో వేసేస్తున్నాను అగ్నిహోత్ర అని తల నరుక్కోబోయాట. జుట్టు పుచ్చుకుని కత్తెత్తి తన తల నరుక్కోబోతూ ఉండగా టక్కున పంచాగ్నిహోత్రాలు కలిసిపోయాయి. 5 అగ్నిహోత్రములు ఒక ముద్దగా కలిసిపోయి అందులో నుంచి అగ్నిహోత్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఒరే మూర్ఖుడా, ఏమిట్రీ పని చేస్తున్నావు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావా అన్నాడు ఆయన.
ఉక్తశ్చదైత్య మూర్ఖోసి స్వశీరషం చేత్తుమిచ్చసి ఆత్మహత్య అతి దుస్సాధ్య కథం త్వం కర్తుముజ్జతః.
అందుకే మూర్ఖోసి అన్నాడు, మూర్ఖుడు అయిపోయావా నువ్వు, సోదరుడు చచ్చిపోతే మనం కూడా ఆత్మహత్య చేసుకోవాలా, నీ తలని నీ కత్తితో నువ్వే నరుక్కుంటావా, ఇది మహాపాపం, ఆత్మహత్య మహాపాపమని ఆత్మహత్య చేసుకున్నవాడు పిశాచమై అల్లాడిపోతాడని ఈ శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ మాత్రం తెలియదునా నీకు బుర్రుండద్దా, కష్టం వస్తే చచ్చిపోతావా. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకప్పుడు బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, ఆపద కలుగుతుంది. ఆపద కలిగినప్పుడల్లా ఆత్మహత్య చేసుకోవడం మొదలు పెడితే ఒక్కడు వెగలడు. కాబట్టి ఆత్మహత్య ఎప్పుడూ చేసుకోకూడదు, ఆత్మహత్య మహాపాపము కనుక చేసుకోకూడదు. కాలం తీరి కరంభుడు మరణించాడు, కాలం తీరకపోతే ఎవ్వడూ కూడా మరణించడు, ఆయు ఉన్నంత వరకు ఉండవలసిందే. జీవితంలో ప్రతివాడికి సంయోగం వియోగం కలుగుతాయి, పిల్లలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, స్నేహితులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఆత్మీయత వస్తుంది ఒక్కోసారి తొలగిపోతుంది. ఎవడన్నా దగ్గరకు వచ్చాడని ఆనందం పడిపోకూడదట, ఎవరో వచ్చి గురువుగారు మీ శిష్యుడిని నేను ఈ రోజు నుంచి మీరేం చెబితే చేస్తామంటారు అనుకోండి, అప్పుడు వీడి విధంగా శిష్యుడు వచ్చాడు నేనేం చెప్పినా చేస్తాడని గురువుగారు ఎగిరి గంతులేయకూడదట. రేపు పొద్దున వాడికి అయితే ఎక్కువ రావచ్చు, డ్యామ్ అని వీడితో విరోధం పెట్టుకోవచ్చు, అప్పుడు బాధపడకూడదట. అంటే సంయోగమునకు ఆనందించుట, వియోగమునకు దుఃఖించుట అజ్ఞానం. పిల్లలు పుట్టినా మరణించినా, భార్య వచ్చినా పోయినా, భర్త వచ్చినా పోయినా, ఎవరి కోసం ఈ సృష్టి ఆగదు. ఈ సోదరుడు సోదరీమణులు ఈ భార్య భర్త ఇవన్నీ కూడా విచిత్ర బంధాలు, రుణానుబంధాలు. రుణం వల్ల కొంతసేపు మనం కలిసి ఉంటాం, రుణం తిరగానే వెళ్ళిపోతాం. కాబట్టి నువ్వు ఆత్మహత్య చేసుకోకు అనగానే మా తమ్ముడు లేకపోతే నేను బతకలేనండి అన్నట్ట, తమ్ముడిని నీలో కలిపేస్తాను, వరేం కంగారు పడకు, వాడు చచ్చిపోయినా వాడి ఆత్మని నీలో కలుపుతాను, నీకు ఏదైనా వరం ఇస్తాను, చావద్దు నువ్వు. ఎందుకంటే నువ్వు కష్టపడి అగ్నిహోత్రాన్ని పూజించావు, చాలా రోజుల నుంచి చెట్టు మీద కూర్చుని ఆ చెట్టు మీద నుంచే తపస్సు చేస్తూ చెట్టు మీద నుంచి ఆకులు మొదలైనవి అగ్నిహోత్రంలో వేసి నన్ను భక్తితో పూజించావు. అగ్నిని పూజించిన వాడు ఆత్మహత్య చేసుకోకూడదు, అకాల మరణం పొందకూడదు. శీఘ్రంగా వరం ఇచ్చే దేవత ఈ అగ్నిహోత్రుడు. కాబట్టి నీకేం కావాలన్నా ఇస్తాను, నేను సామాన్యుడు అనుకుంటున్నావేమో, విష్ణువుకి ముఖాన్ని నేను, దేవతలందరికీ ముఖాన్ని నేను, విష్ణువుకి ముఖం స్వయంగా అగ్ని సుమ. అందుకే మనకి భూపాదౌ యస్యనాభిర్ వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశాః శిరోద్యౌర్ ముఖమపి దహనః. విష్ణు సహస్రనామ స్తోత్రానికి ముందు ధ్యాన శ్లోకంలో విష్ణువుని వర్ణిస్తూ ఆయన విశ్వరూపాన్ని వర్ణించారు. అందులో ముఖం అంటే ముఖము, దహనః అపి అగ్నియే సుమా అని అర్థం. ప్రభు శ్రీ మహావిష్ణు నీ ముఖం సాక్షాత్తు అగ్ని. అందుకే పోతన గారు కూడా దండకంలో కురిశానుండు నెమ్మోము, నీ నిండు ముఖం సాక్షాత్తు అగ్ని అన్నాడు. అగ్నిహోత్రుడు విష్ణువు యొక్క ముఖం, అదే శివుడికి అయితే మూడవ కన్ను, అమ్మవారికి మూడవ కన్నుగా ఉంటాడు. అందువల్ల నేను వరాలు ఇవ్వగలను, భగవంతుడైన వాసుదేవుడు ఎటువంటి వరములు ఇవ్వగలడో నేను అటువంటి వరాలు ఇవ్వగలను, కోరుకో ఏం కావాలో అన్నాడు ఆయన. అందుకని ఇక్కడ వ్యాసుడు ఒక మాట చెప్పాడు, ఎందుకు యజ్ఞం చేయాలో తెలుసా, యజ్ఞం అనే పేరుతో అగ్నిహోత్రంలో ఏదైనా వేస్తే అగ్ని సాక్షాత్తు విష్ణువు యొక్క ముఖం కనుక మనం వేసే ప్రతి పదార్థం డైరెక్ట్గా విష్ణువుకు అందుతోంది. అందుకని యజ్ఞములు చెయ్యాలి. యజ్ఞం అంటే సక్రమంగా చెయ్యాలి, సరైన రీతిలో చెయ్యాలి. ఒక మనిషి దగ్గర 1000 రూపాయలు వసూలు చేసి 100 మందిని అక్కడ కూర్చోబెట్టి వీడేదో డూడు అని 2 ఇటుకలు పెట్టి వెళ్ళిపోతే అది యజ్ఞం అవ్వదు. అందుకని శాస్త్ర ప్రకారంగా చేయకపోతే మాత్రం గురువుగారు కొంచెం కోపం వస్తుంది. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి తగిన రీతిలో శాస్త్రోక్త రీతిలో చెయ్యాలి. పురాణం చెప్పేటప్పుడు కూడా ఇందులో లేని పిచ్చి పిచ్చివి నేను చెప్పడానికి ఇష్టపడను. ఒకవేళ ఎక్కడైనా ఉంటే ఇంకో పురాణంలో ప్రమాణంగా ఉంటేనే చెప్పబుద్ధేస్తుంది. ఒక్కొక్కప్పుడు ఇందులో ఉండనివి కొన్ని కొన్ని కథలు ఉంటాయి. రాముడు కళ్ళు తీసుకున్నది కాళికా పురాణంలో ఉంది కాబట్టే చెప్పాను కానీ లేకపోతే చెప్పను. అప్రామాణికమైన కథలు, అప్రామాణికమైనటువంటి శ్లోకాలు చెబితే పద్మాకర్ గారు చెప్పిందని మీరు ప్రమాణం చేసుకుంటారు కనుక రేపు పొద్దున్న ఆయన చెప్పారంటే ఇది గ్యారంటీగా ఉందనుకుని అప్పుడు అది ఆచరిస్తే అందులో లేనిది నేను చెబితే అప్పుడు నాది ప్రాప్తం అవుతుంది. అప్పుడప్పుడు నేను ఎప్పుడైనా కథ చెబితే హాస్యానికి చెప్పానంటేనే అందుకే కారణం. ఇది మాత్రం హాస్యం సుమ, ఇది అవధానంలో అప్రస్తుతమా అని చెబుతాను, లేకపోతే అప్రస్తుతాన్ని పెట్టుకుని అసలు ప్రస్తుతం విడిచిపెడతారు కనుక. ఎప్పుడైనా వా ఇడ్లీ తినండి అంటే నిజంగా వా ఇడ్లీ తినొస్తారా, అది ఒక సున్నితమైన హాస్యం. ఎప్పుడు నవరసాలు ఉండాలి, అందులో హాస్యం లేకపోతే అది పురాణం పురాణం కాదని శాస్త్రం. కాబట్టి ఎందుకు చెబుతానంటే ఎప్పుడూ కూడా ప్రతిదానికి ఒక ప్రమాణం ఉండాలి. యజ్ఞాదులు చేసామంటే యజ్ఞములకు మంత్రము, అందులో వేసే ద్రవ్యానికి ప్రమాణం ఉన్నది, ఆహారికి చెరువుకి ప్రమాణం ఉన్నది, సృక్కు సురువులకి ప్రమాణం ఉన్నది. ప్రతి ప్రాణి పరమాత్మ గుర్తుపెట్టుకోండి. అందుకే యజ్ఞం చేసేటప్పుడు పూర్వకాలంలో మొత్తం అందరినీ చూడడానికి పిలిచేవారు. ఆ తర్వాత అందరికీ అవకాశం కల్పించకపోవటం వల్ల కొంత హైందవ మతం దెబ్బతిన్నది. యజ్ఞం ఎప్పుడూ కూడా నియమముతో చూస్తాను, నియమంతో చేస్తానంటే ఎవడైనా చండాలుడి చేత కూడా చేయించచ్చట. వాడు నియమంతో ఉంటే, నియమం లేకపోతే గొప్ప పండితుడైనా తీసి అవతల భార్యమన్నారు. మహాపండితుడు, పౌరాణికుడే, వేద పండితుడే అనుకోండి కాసేపు, అలా అయిన నేనైనా రేపు పొద్దున ఏదో పిచ్చి పని చేసి ఏ తాగో తందనాలాడో నేను యజ్ఞం చేస్తానంటే అప్పుడు గెంటేయచ్చునను కూడా, మెడబట్టి గెంటేయచ్చు. కాబట్టి ఎంత గొప్పవాడైనా యజ్ఞం దగ్గరికి మాత్రం నియమంతో రావాలి. నియమం ఉంటే చండాలుడు కూడా యజ్ఞం దగ్గర కూర్చోవచ్చు. నియమం లేకపోతే పండిట్టైనా వాడి బ్యాండిట్ కింద పక్కకు గెంటేయమని చేస్తానని చెబుతున్నది. అందుకే శంకరుడు సామాన్యుడు కాదు. మనం రోజు శంకరాచార్యుల వారి పరంపరలో ఉన్నాం కదా. ఇవాళ మనం పురాణం చెప్పుకుంటున్న స్థలం సాక్షాత్తు ఆనాటి శంకరుల వారు స్థాపించిన దక్షిణామ్నాయ శారదాపీఠ పరంపరలోని ఆలయం కదా. శంకరుడు ఏం చెప్పాడు? చండాలోస్తు సతుద్విదోస్తు గురురిత్యేషామనీషామ. మహాత్ముడైతే, జ్ఞానం కలిగిన వాడైతే వాడు చండాలుడైనా వాడు విప్రుడైనా వాడే నా గురువు. జ్ఞానం లేకపోతే వాడు ఎవడైనా వేస్ట్ అన్నాడు ఆయన. మనం శంకరుణ్ణి ప్రమాణంగా తీసుకుంటున్నాం కాబట్టి, వ్యాసుణ్ణి ప్రమాణంగా తీసుకుంటున్నాం కాబట్టి. కొంతమంది ఉన్నారు వారు ఎప్పుడూ ప్రామాణికులే, రామానుజాచార్యులు వారు, శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా వ్యాసుణ్ణి గౌరవించినట్టు గౌరవించాలి, వాళ్ళ పరంపరలో నడుచుకోవాలి. అందుకని ఈయన ఏమన్నాడు, నేను విష్ణుస్వరూపుణ్ణి అందుకే వరమిస్తాను, కోరుకో, నువ్వు మాత్రం ఆత్మహత్య చేసుకోవద్దు, నా కోసం నువ్వు తపస్సు చేసి నన్ను మెప్పించావనగానే రంభుడు నా ఆత్మహత్యా ప్రయత్నం విరమిస్తున్నాను, ఎందుకంటే నువ్వు నాకు వరమిస్తానన్నావు కనుక. తమ్ముడు పోయిన బాధని దిగమింగుకొని మా నాన్న కోరిక తీర్చడానికి నేను నిన్ను వరాలు అడుగుతున్నాను, ఇప్పుడు నాకు కోరిన వరం ఇచ్చి తీరాలి, నువ్వు ఇస్తానని మాటిచ్చావు కనుక ఇవ్వాలి. త్రైలోక్య విజయీ పుత్ర శ్యాన్న పరబలార్దన అజేయ సర్వధా సస్యాత్ దేవదానవ మానవై. నాకు కొడుకు కావాలి. ఆ కొడుకు సామాన్యుడై ఉండకూడదు, మూడు లోకాలని జయించేవాడై ఉండాలి, శత్రువులను చితక్కొట్టేవాడై ఉండాలి. వాడు మాత్రం ఎవరి చేతిలోనూ పరాజితుడు కాకూడదు, ఓడిపోకూడదు. దేవతలు, దానవులు, మానవులు నా కుమారుని చూసి వణికిపోవాలి. కామరూపి, వాడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేవాడై ఉండాలి. మహావీర్య, మహావీరుడై ఉండాలి. సర్వలోకాభివందిత, జగత్తు వాడికి వణికి దండం పెట్టాలి, దడిసి దండం పెట్టాలి. మళ్ళీ వాడి కోరికలో పిచ్చి కోరిక కాకపోతే ప్రజలు సంతోషముతో నమస్కరించాలనొచ్చుగా, వాడికి దడిసి దండం పెట్టాలట. అంటే అందరినీ భయపెట్టేవాడై ఉండాలి. నువ్వు ఈ వరం ఇస్తావనగానే ఇస్తున్నాను, తథాస్తు, నీకు అటువంటి కొడుకే పుడతాడు. ఇక్కడ మాత్రం నీకు విషయం చెబుతా విను, నువ్వు నా దగ్గర వరం పొంది ఈ ప్రాంతం నుంచి బయలుదేరి నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు. నీకు బాగా నచ్చిన స్త్రీని పెళ్లి చేసుకో. నువ్వు ఏ స్త్రీని పెళ్లి చేసుకుంటావో నీకు పుట్టే కొడుకు ఆ స్త్రీ రూపంతో పుడతాడు. అంటే నువ్వు ఏ జాతి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ జాతి కొడుకు పుడతాడు. మానవ స్త్రీని పెళ్లి చేసుకుంటే పుట్టేవాడు మానవుడిగా పుడతాడు, పుట్టేవాడు కామరూపి అవుతాడు. నువ్వు కోరుకున్నావు కనుక వాడు ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తాడు, పరాక్రమవంతుడు అవుతాడు. దానవ స్త్రీని పెళ్లి చేసుకుంటే దానవుడు పుడతాడు. అలా నువ్వు ఎవరిని వివాహం చేసుకుంటే ఆ జాతి పురుషుడు పుడతాడు, పుట్టినవాడు మహాపరాక్రమవంతుడు అవుతాడు, లోకాలని గడ గడ వణికిస్తాడు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలుగుతాడు. పో, నచ్చిన స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం పొందు అనగానే, అమ్మయ్యా మా నాన్నగారి కోరిక నేనైనా తీరుస్తున్నాను అనుకున్నాడు ఆయన. ఇంతలో అగ్నిహోత్రుడు ఈ చచ్చిపోయిన కరంభుడి ఆత్మని వీడిలో ప్రవేశపెట్టాడు. ఇక్కడ జరిగింది తమాష. రంభుడిలో కరంభుడి ఆత్మ కూడా చేరింది కదా. దానివల్ల ఈ కరంభుడి ఆత్మ చేరినప్పుడు నీకు పుత్రుడు పుడతాడని వరం ఇవ్వడం వల్ల ఇటు రంభుడి వల్ల ఒక్కొడుకు, కరంభుడి వల్ల ఒక్కొడుకు ఇద్దరు కొడుకులు పుట్టవలసి వచ్చింది ఇటు వరం వల్ల. అందుకే ఒక ఆత్మలో మరో ఆత్మ చేరితే అలాంటప్పుడు దేవతలు ఇచ్చే వరం ఏమవుతుందన్నమాట, ఒక పుత్రుడు అంటే ఇద్దరు పుడతారనమాట. ఒకే ఆత్మ అయితే ఒక పుత్రుడు, ఇద్దరు ఆత్మలు ఉంటే పుత్ర శబ్దం ఇద్దరు ఆత్మలకి వరం ఇచ్చినట్టు అవుతుంది కనుక ఇద్దరు పుత్రులు పుట్టవలసి వచ్చింది. ఇప్పుడు ఈ రంభుడు అగ్ని చెప్పినట్టుగా ఎక్కడైనా అందగత్తె దొరుకుతుందేమో, నా మనస్సుకి నచ్చింది దొరుకుతుందేమో, దాన్ని వరించి పెళ్లి చేసుకుని సంతానం కందామనుకుంటూ బయలుదేరాడు. అలా వెడుతూ వెడుతూ యక్ష పర్వతానికి వెళ్ళాడు. గంధమాదన పర్వతం అని బదరీ దగ్గర ఉన్నది. బదరీ వైపు వెళ్ళే కొండలన్నీ యక్ష పర్వతాలు. ఆ చల్లని ప్రాంతాల్లో యక్షులు విహరిస్తూ ఉంటారు. కుబేరుడు ఆ ప్రాంతాన్ని అదృశ్య రూపంలో పరిపాలిస్తాడు. ఆ పర్వతాల్లో ఒకటి యక్ష పర్వతం. ఆ యక్ష పర్వతం దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా అందగత్తెలు దొరుకుతారా అని చూశాట. అక్కడ యక్ష స్త్రీలు ఉన్నారు, రాక్షస స్త్రీలు ఉన్నారు, గంధర్వ స్త్రీలు ఉన్నారు, అప్సరసలు ఉన్నారు. అయినా వాడికి వాళ్ళు ఎవరు నచ్చలేదట. ఏ ఎర్రగా బంగారపు రంగులో ఉన్నారు కొంతమంది స్త్రీలు, అయినా వాడికి నచ్చలేదు. కొంతమందిని చూస్తే ఎంత పండితుడైనా ఆయన వృద్ధుడు కూడా మురిచిపోతాడట. ముసలాళ్ళని కూడా ఆనంద పెట్టే సుందరీమణులు అక్కడ ఉన్నారట, అయినా వాడికి నచ్చలేదు. ఎక్కడైనా నా మనస్సుకి ఆకర్షణ కలిగించే సుందరి దొరకపోతుందా అని వాడు అలా చూశాట. చెప్పాగా కొందరికి సుందరి నచ్చదు, మందర నచ్చుతుంది. మందరని ఇష్టపడేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆనందం. వీడు అలా తిరుగుతూ ఉండగా అక్కడ ఒక గేది కనపడింది. ఆడగేది అంటే గేది అంటేనే ఆడదనుకోండి. మహిషి కనపడింది. మహిషము అంటే గుండపోతు, మహిషి అంటే గేది. ఆ గేది మంచి బలంగా ఉంది, నాలుగు స్తనములతో పొదుగుతో ఉంది, చిక్కని చక్కని కొమ్ములతో ఉంది, మెలితిరిగిన కొమ్ములతో ఉంది, ముట్టి ఉంది దానికి అని బొసలు కొడుతోంది, అప్పుడప్పుడు గడ్డి మేస్తోంది. ఈ నల్లని గేది పైగా అది గౌడు గేది అనమాట. అందువల్ల దాని శరీరాన్ని చూస్తే ఓరిదేవో చీకట్లో అది గేదికి ఆ చీకటికి తేడా ఉండదు, అంత నల్లగా ఉన్నది. కొంతమంది జుట్టుకు వేసుకొస్తారే స్పెషల్ రంగులు, ఆ రంగు కంటే నల్లగా ఉన్నది. అలాంటి గేది కనపడిందిట. దృష్ట్వా చక్రే తదాభావం మహిష్యాం దానవోత్తమః మత్తాయాం రూపపూర్ణాయాం విహాయ అన్యాంచ యోషితం. ఈ గేదెని చూశాడు వాడు. అబ్బా ఈ గేదె ఎంత ముచ్చటగా ఉంది, నిగనిగలాడిపోతుంది, ఒరిజినల్ కలర్, ఎండలో తిరిగినా ఇక అది మాడిపోతుందని భయం లేదు. తెల్లగా ఉన్నవాళ్ళు ఎండలోకి వెడితే కొంచెం నిలబడతారట. ఇక వాడి మొహమే కుంకంలో కాటికలో ఉంటే, ఒరిజినల్ కాటిక రూపంలో ఉన్నవాడు ఎండలో తిరిగితే ఏమిటి, వాడి మొహం వండేది ఏమి ఉండదు. అందుకని ఈ గేదె ఏ ప్రాంతంలోకి వెళ్ళినా రంగు మారదు. పైగా భలే ఉన్నాయి కొమ్ములు, ముట్టి ఎంత బాగుందో అని ఈ విధంగా వర్ణించుకుని ఆ సౌందర్యాన్ని వాడు వర్ణించిందంత నేను వర్ణిస్తే మీరు కొంచెం భయపడతారు కనుక వాడి వర్ణన కొంచెం నేను క్లుప్తంగా చెబుతాను. కొన్ని చోట్ల మేము కూడా మరి ఎడిట్ చేయాలి. వ్యాసుడు రాసినట్టు యథాతథంగా చెబితే అడిలిపోయి నిద్రట చాలామందికి. అందుకని దాన్ని చూసి చాలా విరహం పొందాడు వాడు. ఆహా ఏమి గేది, ఏమి గేది, ఏమి మహిషి, ఈ మహిషిని నా పట్ట మహిషిని చేసుకుంటాను అనుకున్నాడు వాడు. అందువల్ల పట్ట మహిషి అనే శబ్దానికి రాణి భార్య అని అర్థంలేండి. ఈ మహిషే పట్ట మహిషి ఇవ్వాలనుకుని వాడి దగ్గరికి వెళ్ళి మహిషి అన్నట్ట. ఆ మహిషికి కూడా వీణు చూడగానే ఆనందం కలిగింది. అది కూడా ఉఫ్ఫు ఉఫ్ఫు అని కాస్త బొస కొట్టిందిట, ముక్కుల్లోంచి గాలి విడిచిపెట్టిందిట. అదో రకమైన ప్రేమ. అప్పుడు రంభుడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే అది అంది గేది భాషలో. వీడికి అన్ని భాషలు వచ్చి, వీడు కామరూపుడు అందుకని వీడు అన్నాడు. వీడు కూడా మన వాళ్ళు కొంతమంది చూశాంగా సినిమా హాల్లో కూర్చోవడం, ఇటు వీడు ఇటు వీళ్ళు అనుకోవడం, సెల్ ఫోన్లు తీసుకోవడం, ఇక అక్కడి నుంచి కబుర్లు పడడం, ఆ తర్వాత ఏం జరుగుతాయో తెలియదు. అలా మొత్తం మీద రంభుడు ఈ గేదె యొక్క ప్రేమలో పడ్డాడు. అప్పుడు ఆ గేదె నా రూపం ధరించి, అంటే మా జాతి రూపం ధరించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని గేదె భాషలో అడిగింది. ఓ నీ కోసం ఏదన్నా చేస్తానని రంభుడు కూడా దున్నపోతుగా మారాడు. ఇటు దున్న ఇటు గేదె, వీళ్ళిద్దరూ మహిష సంప్రదాయం ప్రకారంగా వివాహం చేసుకున్నారు. అందరికీ శాస్త్రోక్తాలు ఉంటాయి. మనది మానవ శాస్త్రోక్తం, వేద శాస్త్రోక్తం, వాళ్ళది మహిష శాస్త్రోక్తం. ఆ శాస్త్రోక్తం ప్రకారంగా ముట్టే ముట్టే కొట్టుకుని కొమ్ములలా తగిలించుకుంటారట. కాళ్ళు వెనక్కాళ్ళతో రెండు సార్లు ఇలా టిక్ టిక్ అని కొట్టుకుంటే అది వివాహం అయినట్టట. ఇది కూడా పెళ్లి గురించి రాశారండి. నేను చెప్పిందంతా బృహస్పతి రాశాడు. గేదికి దున్నపోతికి పెళ్లి చేయటం, గాడిదలు పెళ్లి చేయటం. గాడిదలు పెళ్లి చేసేటప్పుడు గాడిదలు వెనక్కాళ్ళు ఇట్టి పట్ పట్ అని ఆడగాడిద మొగ్గాద తన్నుకోవాలట. మూడు సార్లు తన్నుకుంటే వాళ్ళ పెళ్లి అయినట్టు. అది గాడిది పెళ్లి. అందువల్ల ఎప్పుడైనా ఎవరన్నా కాళ్ళతో తన్నుకుని పెళ్లి చేసుకుంటే వాళ్ళు పూర్వజన్మలో గాడిదలు అని అర్థం అనమాట. ఈ విధంగా గార్ధవ శాస్త్రోక్తము, వానర శాస్త్రము, నరవానర శాస్త్రము, మహిషి శాస్త్రం, ఇలా ఎన్ని శాస్త్రములు ఉన్నాయో ఆ రోజుల్లో అందరికీ శాస్త్రోక్తమే. ఇప్పుడు కలియుగంలో అన్నీ పోయి మానవ శాస్త్రాలే మర్చిపోయాం మనం. సంతకాలు పెట్టి పెళ్లి చేసుకోవడం ఎప్పుడైతే వచ్చాయో, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో అప్పుడే మొత్తం శాస్త్రాలండి తల్లకిందులు అయిపోయాయి. కానీ పూర్వం అందరికీ శాస్త్రాలు ఉండే, మొత్తం మీద శాస్త్రోక్తరీత్యా వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఇంకక్కడి నుంచి ఆనందపడిపోతూ ఒక్కొక్కప్పుడు పాతాళానికి పోయేవారట, ఒక్కొక్కప్పుడు స్వర్గానికి పోయేవారట, ఒక్కొక్కప్పుడు ఈ హిమాలయ పర్వతాల్లో తిరిగేవారు యక్షపర్వతం దగ్గర. ఇలా నిరంతరం ఈ గేది గారు రంభుడు గారు తిరుగుతూ ఉండేవారు, ఆనందంతో తిరిగేవారు. కదాచిత్ తాం గృహీత్వాత పాతాళం ప్రవివేశ మనోహరం. ఒకనాడు ఆయన పాతాళానికి తీసుకెళ్ళాడు ఈ భార్యని. రంభుడి వల్ల ఈ మహిషి గారు గర్భం ధరించింది, అప్పటికే ఇంచుమించుగా పూర్ణ గర్భిణి. గర్భం ధరించిన తన భార్యని పాతాళ లోకంలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు, మా వాళ్ళంతా నేను చూసి ముచ్చటపడతారు, మా నాన్నగారు కూడా ఇంతవరకు కోడల్ని చూడలేదు కదా, అక్కడ మాకు మేడలున్నాయి, ఆ మేడల్లో నేను ప్రవేశపెడతానని పాతాళం ప్రవివేశ మనోహరం, మనోహరమైన పాతాళ లోకానికి తీసుకెళ్ళాడు. తీరావాడు తన ఇంటికి తీసుకెళ్ళబోతూ ఉండగా ఈ పాతాళంలో ఓ తమాషా జరిగింది. ఆ పాతాళ ప్రాంతంలో చాలా దున్నపోతులు ఉన్నాయి, కామరూపం ధరించి రాక్షసంశ కలిగిన దున్నపోతులున్నాయి. అందులో ఒక దున్నపోతు చాలా కాలం క్రితం ఈ గేదెని చూసింది, ఈ గేదె దగ్గరకు వచ్చి నన్ను వివాహం చేసుకోవా అన్నది. అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే ఐ లవ్ యూ అంది. చిచ్చి నిన్ను పెళ్లి చేసుకోనందుకు ఈ గేది. అప్పటి నుంచి పగబట్టాడు వాడు. పగబట్టిన వాడు ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ వస్తూ ఉంటే చూశాడు, వాడు ఒళ్ళు మండిపోయింది. ఆనాడు నేను ముచ్చటపడి పెళ్లి చేసుకోమంటే సాటి జాతి వాణ్ణి నీ కులం వాణ్ణి నన్ను కాదని ఈ రాక్షసుని పెళ్లి చేసుకుంటావా అంటూ ఈ గేది మీద పడ్డాడు. సోపితం నిజాఘానాసు శృంగాభ్యాం కామమోహిత. కామమోహితమైన ఈ దున్నపోతు ఈ ఆ గేది వెంట పడగానే గేది కంగారు పడి, ఏముండవు పరపురుషుడు మీదకు వస్తున్నాడు రక్షించండి అని పాతివ్రత్యం కలిగింది ఆ గేది కూడా. దాంతో రంభుడు కూడా దున్నపోతు రూపంతో దాంతో యుద్ధానికి వెళ్ళాడు. ఈ రెండు దున్నపోతులు పాతాళంలో ఢీ అంటే ఢీ అని కొట్టుకున్నాయి, కొట్టుకుంటూ భూలోకానికి వచ్చాయి, యక్షపర్వతం దగ్గరకు వచ్చాయి. అక్కడ యుద్ధం మొదలుపెట్టి యక్షపర్వతం దాకా వచ్చారట. అంటే అందుకే సినిమా వాళ్ళు కూడా చూసారా, ఎక్కడో మొదలెడతారు యుద్ధం, ఎక్కడికో పెడతారు చివరికి. ఆఖరిని హీరో గారు తీసుకెళ్లి సమాధి వాడు నాన్న సమాధి దగ్గరికి దాకా తరుగుకెళ్ళి చంపుతాడు. ఆ సమాధి ఏమో ఎట్లో ఉంటుంది, ఇదేమో రోడ్లో ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడికి ఎలా పరిగెడతారో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఒక విషయం రాశారు, యుద్ధం ఇద్దరు మొదలుపెట్టి యక్షులు ఉన్న చోటకి ఎంత పూర్వం వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారో అక్కడికి వెళ్ళారట. అక్కడ దాకా తన్నుకుంటూ వెళ్ళారు. అవతలున్న దున్నపోతు రాక్షసాంశ కలిగినది, బలమైనది. అది తన కొమ్ములతో ఎత్తి కింద పడేసి డొక్కలో పొడిచి రంభుణ్ణి చంపేసింది. రంభుడు కింద పడి ఢామ్ అనే శబ్దంతో చచ్చిపోయట. వాడి గుండెకాయని చీల్చి బయటికి లాగేదట కొమ్ములతో ఆ కొత్త దున్నపోతు. కళ్ళ ముందు రంభుడు చచ్చి కింద పడి గిలగిల్లాడుతూ ప్రాణం విడిచిపెట్టేశాడు. మృతే భర్తరి సాదీన భయార్త విద్రుతాభృశం. కళ్ళ ముందు భర్త చావగానే దుఃఖం చెంది గిజగిజలాడిపోయి ఏడుస్తూ రక్షించండి రక్షించండి అని. ఓ పక్కనేమో భర్త చచ్చాడు, వాడి మీద దీనికి ప్రేమ. ఎవరి జాతిలో ఉన్నా ఏ కులంలో పుట్టినా ఏ జంతువుగా పుట్టా ప్రేమ ప్రేమే కదండి. దిక్కుమాలిన మొగుడని వాడు ఒక్కసారి తాళి కట్టాడంటే వాడి మీద యావత్ జీవితం ప్రేమ పోదట ఈ స్త్రీలకి. అలాంటి స్త్రీలు ఉన్న భారతదేశం అందనమాట పాపం. అందుకని అది ఏడుస్తూ రక్షించండి రక్షించండి అని పులికేకలు పెట్టింది. ఎందుకు పులికేకలు పెట్టిందంటే ఓ పక్కన భర్త చచ్చిపోయాడు, అదే సమయంలో ఈ దున్నపోతు తన వెంట పడుతోంది. నేను పతివ్రతను నన్ను రక్షించండి మాన సంరక్షణ చేయండి అని అరిచింది. అయినా ఈ దున్నపోతు వెంట పడిందిట. అక్కడ కొంతమంది యక్షులు ఉన్నారు. ఆ యక్షులకి ఈ గేదె అంటే అభిమానం, ఎందుకంటే ఇది పతివ్రత కనుక. రాక్షసుని పెళ్లి చేసుకున్న ఈ గేదె చాలా ఉత్తమ జాతికి చెందినది, ఇది ఏక పతివ్రతం కలిగినది అనుకుని వాళ్ళు పరుగు పరుగును అక్కడికి వచ్చారట. ఈలోపు ఈ దున్నపోతు అక్కడికి వెంట వస్తోంది. వెంటనే ఏం చేశారు యక్షులు, బాణాలు ఎక్కుపెట్టి తీవ్రమైన బాణాలతో కొట్టేశారు. శరీరేణ తాడిత స్తోర్ణం పపాత ధరణీతలే, మంచి అర్ధచంద్రాకారపు బాణాలతో యక్షులు ఈ ఆడగేది వెంట పడుతున్న దున్నపోతుని కొట్టారు. యక్షులంటే మాటలా వాళ్ళు మహాపరాక్రమవంతులు, అందులో కుబేరుడు అనుచరులు. వాళ్ళు వేసిన బాణం దెబ్బలకి ఒళ్ళు చీరుకుపోయి డొక్క పగిలిపోయి కొమ్ములు విరిగిపోయి కింద పడి చచ్చిపోయింది ఆ దున్నపోతు. ఇప్పుడు శత్రువు పీడపోయిందిగా. అప్పుడు ఈ ఆడగేది ఏడుస్తూ ఈ హండి మీరు లేకపోతే నేను బ్రతకలేనండి అని చచ్చిపోయిన రంభుడి శరీరం మీద పడి ఏడ్చింది. అప్పుడు పాప యక్షులు, అమ్మాయి ఎంత ఏడిస్తే మాత్రం చచ్చిపోయిన వాడు వస్తాడా, నీ గర్భంలో ఉన్న శిశువు కోసం నువ్వు బతకాలి. ఎక్కువ ఏడవకు, ఏడిస్తే గర్భస్రావం అవుతుందంటే నేను బతకను, నా భర్తకి చితి ఏర్పాటు చేయండి, నా భర్తను అందులో తగలబెట్టేస్తాను, ఆయన కష్టంలో పడి నేను కూడా సతీ సహగమనం చేసి కాలిపోతానంది. వాళ్ళు వద్దు వద్దన్నారు, అయినా వినిపించుకోలేదు. ముందు నా భర్తను తగలబెట్టండి అనగానే వాళ్ళు చెక్కలు పట్టుకొచ్చి, గంధం చెక్కలు ఇవి పట్టుకొచ్చి చితి పేర్చి అందులో ఈ రంభుడి శరీరం పెట్టారు, దానికి నిప్పు పెట్టారు. నిప్పు పెట్టగానే ఆ చితి చుట్టూ తిరిగి యక్షులు పట్టుకునేలోపు చితిలో దూకేసింది. అది దానికి అంత ప్రేమ వాడంటే ఎంత భయంకరమైన సంఘటన అంటే అది జ్వాలమాలాకులం సాధ్వీపతిమాదాయ వల్లభం అన్నారు అక్కడ. జ్వాలమాలాకులం సాధ్వీపతిమాదాయ వల్లభం, అగ్నిజ్వాలలలా పైకి లేచిపోతున్నాయి చితిలో. ఆ చితిలో రంభుడి శరీరం కాలిపోతోంది. ఆ అగ్నిజ్వాలల దగ్గరికి వెడితేనే ఒళ్ళు కాలిపోతుంది మనకి. అటువంటిది ఆ అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణ చేసి అందులో దూకేసిందిట భర్త, లేకపోతే ఒక క్షణం బ్రతకనని. పాప అప్పటికి యక్షులు అయ్యో ఈవిడ దూకుతోందని దగ్గరకు వచ్చారు, వచ్చేలోపు అందులో దూకేసింది. అప్పుడు జరిగిందో తమాషా, చితిలో అది పడ్డంతో ఆవిడ శరీరంలో నుంచి, ఆవిడ గర్భంలో నుంచి ఇద్దరు పిల్లలు బయటకు వచ్చారట. ఒకడేమో నేల మీద పడ్డాడు, ఒకడు పైకి ఎగిరి యక్షుల చేతిలో పడ్డాడు. అలా నేల మీద పడిన వాడు మొట్టమొదటి కొడుకు, వాడికే మహిషాసురుడు అని పేరెట్టారు. వాడు అచ్చం, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న సత్యముందు ఎలా ఉన్నారో అటువంటి మాహిష సంబంధ దేహంతో పుట్టాడు, దున్నపోతు రూపంతో పుట్టాడు, దున్నపోతాకారంతో పుట్టాడు గనక మహిషుడు అన్నారు. రెండోవాడు పైకి ఎగిరి యక్షుల చేతిలో పడ్డాడు, వాడి శరీరం అంతా చిల్లులు చిల్లులు కింద ఉందిట. మనందరికీ రోమకోపాలు ఉంటాయి, చెమట పట్టేటటువంటి రంధ్రాలు, చెమటొచ్చే రంధ్రాలు, ఈ రోమకోపాలు ఇంతంతంత కనబడుతున్నాయట. వాడికి ఆ చెమట కూపాల్లోంచి నెత్తురు బయటకు వస్తుందిట, అందుకే రక్తబీజుడు అన్నారు వాడిని. ఈ విధంగా అన్నదమ్ముల ఇద్దరి యొక్క ఆత్మలతో, రంభుడి ఆత్మతోటేమో మహిషుడు పుట్టాడు, కరంభుడి యొక్క ఆత్మతోటి రక్తబీజుడు పుట్టాడు. ఈ రక్తబీజుడు అనేవాడు శుంభని శుంభుల దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత కాళికాదేవి వాడిని విచిత్రంగా చంపుతుంది, తర్వాత వస్తుంది ఆ కథ. ఈ మొదటివాడు మాత్రం మహిష రూపంతో పుట్టాడు. ఏ వంశ మహిషో నామ దానవో మదగర్విత. ఈ విధంగా మహిషాసురుడు రంభుడికి గేదెకి పుట్టినవాడు. అగ్నిదేవుడు ఏమని వరమిచ్చాడు, నీవు మొట్టమొదట ఏ స్త్రీని పెళ్లి చేసుకుంటావో ఆ స్త్రీ యొక్క జాతితో పుడతాడు నీ కొడుకు అని వరమిచ్చాడు. గేదెని పెళ్లి చేసుకున్నాడు కనుక వీడు మహిషుడై పుట్టాడు, అలా పుట్టాడు మహిషుడు. అదే సమయంలో కామరూపేయి పుట్టాలని కదా కోరుకున్నాడు వాడు, అందుకే మహిషాసురుడు ఏ రూపం కావాలంటే రూపం ధరించేవాడు. అవడానికి వాడు దున్నపోతుగా పుట్టినా వాడు మానవ రూపం కావాలంటే మానవ రూపం, దానవ రూపం కావాలంటే దానవ రూపం, సింహం అంటే సింహం, కొండ అంటే కొండ, ఏ రూపం కావాలంటే రూపం ధరించగలడట. అలాంటి వరాలతో పుట్టాడు వాడు. పుట్టినవాడు విషయం తెలుసుకుని, మా నాన్న రంభుడు వాడు ఒక దున్నపోతులో చచ్చిపోయాడు, మా పిన్నాన్న కరంభుడు ఇంద్రుడి చేతిలో తెచ్చాడు అని తాతగారు ధనువు ద్వారా తెలుసుకున్నాడు. అందుకే పగబట్టి దేవతల మీద, అందులో ముఖ్యంగా ఇంద్రుడి మీద పగబట్టి బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడని ఇందాక చెప్పాను కదా జనమేజయ. కాబట్టి బ్రహ్మగారు వాడికి స్త్రీ చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చావు లేకుండా వరం ఇచ్చాడు. ఇక వాడు విజృంభించి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. శుక్రాచార్య, వరాలు పొందొచ్చాను, నన్ను పట్టాభిషిక్తుండి చెయ్యండి ఈ దానవ సామ్రాజ్యానికి అనగా, మొత్తం దానవ సామ్రాజ్యానికి శుక్రాచార్యుడు మహిషాసురుడిని రాజుని చేశాడు. మహిషాసురుడికి చిక్షురుడు అనేవాడిని సేనాధిపతిని చేశాడు. పాతాళ లోకంలో కొంతమంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళందరికీ పరాక్రమం ఉన్నది. పరాక్రమం ఉంది కానీ నాయకుడు లేడు వాళ్ళకి. ఒక్కోసారి ఏంటంటే కార్యకర్తలు ఉంటారు, నేత ఉండడు. నేత లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేత ఉంటే రేపొద్దున రాజకీయాల్లో మేత దొరుకుతుంది. అందుకని అలాంటి నేత ఇప్పుడు దొరికాడు గనక మహిషాసురుడు చిక్షురుణ్ణి పిలిచి, ఓరే చిక్షురా, ఈ మహిషాసురుడికి నువ్వు సేనాధిపతిగా ఉండు అన్నాడు. ఆ తర్వాత ధనాధ్యక్షుడిగా తాంబ్రుణ్ణి ఏర్పాటు చేశాడు. తాంబ్రుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి ముఖమంతా రాగిరేకులో ఉండేదిట, మిగతా శరీరం నల్లగా ఉండేదిట. అందుకని వాడికి తామ్రహ రాగి అని పేరెట్టారు. ఈ తాంబ్రుడు అనే రాక్షసుడు మహావీరుడు. వీణ్ణి కోశాగారానికి, ట్రెజరీ ఆఫీసుకి నియమించాడు అధ్యక్షుడిగా. ధనాధ్యక్షుడు అంటే ట్రెజరర్ అన్నమాట. వీణ్ణి ఏం చేశాడన్నమాట, విత్త శాఖ మంత్రిని చేశాడు, ఆర్థిక శాఖ మంత్రిని చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, అశిలోముడు, ఉదర్కుడు, బిడాలుడు, బాష్కలుడు, త్రినేత్రుడు, కాలబంధకుడు వీళ్ళంతా మహావీరులు, వీళ్ళకి బోలెడు సైన్యం ఉన్నది. వీళ్ళందరినీ సేనాధిపతికి సహాయ సేనాధిపతులుగా పెట్టాడు, అందరూ అసిస్టెంట్ సేనాధిపతులు. ఈ విధంగా ఇంతమంది వీరులతో కలిసి మహిషాసురుడు దానవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. గురువుగారు ఆశీర్వచనం లభించింది. ఇప్పుడు గురువుగారు ఇక నీ ఇష్టం, సమస్త జాతులని జయించు, ఇంద్రాది దేవతలను జయించి లోకాలన్నిటినీ పరిపాలించన్నాడు. మహిషాసురుడు ఒక దూతని పిలిచి, ఒరే నువ్వు తక్షణం దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళు, నేను చెప్పినట్టుగా వాడికి చెప్పు. ఏం చెబుతావు? ఓరి ఇంద్ర, నువ్వు ఆ పిన్నాన్నగారిని మొసలి రూపంలో చంపావు, అయినా నేను నిన్ను క్షమిస్తాను. నేను రంభపుత్రుణ్ణి, మహావీరుణ్ణి, వరాలు పొందినవాణ్ణి, ఈ ప్రపంచం నాది, నన్ను చంపగలిగేవాడు ఎవడూ లేడు. ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని పిరికివాడివై రాజ్యం విడిచి పారిపోయావా, క్షమిస్తాను. కాదన్నావా, యుద్ధానికి వచ్చి నీ అంతం చూస్తాను. స్వర్గరాజ్యం నాకు ఇచ్చేయి, నన్ను శరణుదొచ్చి ఎక్కడికన్నా పో, లేదా నీ అంతం చూస్తాను అని నేను చెప్పానని ఇంద్రుడికి చెప్పానట. వెంటనే వీడు మహావేగంగా వెళ్ళాడు ఇంద్రుడి దగ్గరికి. ఇంద్ర, మా రాజుగారు పంపారు, నేను వచ్చాను దూతగాను, రాజ్యం మహిషాసురుడికి ఇచ్చేయి, మహిషాసురుడి సంగతి నీకు తెలియదు, లేదంటే వాడి చేతిలో యుద్ధంలో చస్తావన్నట. దూతని పంపేసిన ఇంద్రుడు, దూతని చంపకూడదు కదా, వాడు అన్నమాటలు ఒళ్ళు మండే నిజానికి. వాడు అన్నమాటలకి తీవ్ర క్రోధం వచ్చింది. అయినా దూత అవధ్యహ అని శాస్త్రం చెబుతోంది కాబట్టి దూతని చంపకుండా ఏం చేశాడు, వాడిని పంపి తర్వాత వాడికి నేను కబురు పెడతానులే అని గురువుగారిని పిలిచాడు. గురుదేవ, దిక్పాలకులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం అన్నట. అప్పుడు గురువుగారు బృహస్పతి దేవసభలో తాను గురుస్థానంలో కూర్చుని ఇంద్రుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి యముణ్ణి, అగ్నిని, నిరృతిని, వాయువుని అందరినీ కూడా పిలిచి, ఇప్పుడు మనందరం ఒక కర్తవ్యాన్ని గురించి ఆలోచిద్దాం, భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ మధ్యకాలంలో మహిషుడనే ఒక దానవుడు పుట్టాడు. వాడు బ్రహ్మని తపస్సు చేసి మెప్పించి వరాలు పొందాడు. వాడికి ఇప్పట్లో చావులేదు. వాడి తపోబలం, స్వతసిద్ధమైన బలం, ఎంతో పూర్వం వాళ్ళ నాన్నగారికి అగ్నిచ్చిన బలాలు, ఇవన్నీ వాడి దగ్గర ఉన్నాయి. వాడు చాలా కాలం జీవిస్తాడు. వాడికి స్త్రీ చేతిలో తప్ప పురుషుడి చేతిలో చావులేదు. మరణం ననరేభ్యశ్చ నారీ కిం మే కరిష్యతి. ఆడది నన్నేం చేస్తుంది, మగవాడి చేతిలో నాకు చావులేదు కదా అని వాడు విజృంభిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి అన్నట్టు.